हयकंदर दत्त दक्षिणास्यानां चरणस्मरणम अविद्या हरणे करणम ममास्तु सच्चरणम। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अरुणां करुणातरङ्गिताक्षी द्रुतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतामयूखैः अहमित्येव विभावये भवानीं। ध्यायेत् पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायताक्षी हेमाभां पीतवस्त्रां करकलितलसद्धेम पद्मांवराङ्गी सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानी श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्री सकुंकुमविलेपना मलिकचुम्बिकस्तूरिका समन्दासितेक्षणां ससरचापपाशाङ्कुशां अशेषजनमोहिनी मरुणमाल्यभूषाम्बरां जपाकुसुमभासुरां जपविधौ स्मरेदम्बिका। ऐंकार ह्रींकार रहस्ययुक्तः श्रींकार गूढार्थ महाविभूत्या ओंकार मर्म प्रतिपादिनीभ्या नमो नमः श्री गुरुपादुकाभ्याम्। ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। अध श्री सौंदर्य लहरी प्रथम भागः आनंद लहरी शिवस्य त्यायुक्तो यदि भवति शक्त प्रभवितुम् न चेदेवं देवो न खलु कुशल स्पंदितमपि। अतस्त्वामाराध्याम् हरिहर विरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृत पुण्य प्रभवति। तनीयां सम्पांसुं तव चरण पङ्केरुहभवं विरिञ्चि सञ्चिन्वन् विरचयति लोकान् विकलम्। वहत्येनं शौरि कदमपि सहस्रेण शिरसां हरसंक्षुद्ध्यैनं भजति भसितोद्दूलन विधिम्। अविद्यानामन्तस्तिमिरमिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलदौ निमग्नानां दंष्ट्रामुररिपु वराहस्य भवति। त्वदन्यपाणिभ्यामभयवरतो दैवतगणः त्वमेका नैवासि प्रकटितवराभीत्यभिनया। भयात्रातुं दातुं फलमपि च वाञ्छा समधिकम् शरण्ये लोकानां तव हि चरणावेव निपुणौ हरिस्त्वामाराध्य प्रणतजनसौभाग्यजननी पुरा नारी भूत्वा पुररिपुमपि क्षोभमनयत् स्मरोऽपि त्वां नत्वा रतिनयनलेहेन वपुषा मुनीनामप्यन्तप्रभवति हि मोहाय मातां धनुः पौष्पं मौर्वी मधुकरमयी पञ्चविशिखाः वसन्तः सामन्तो मलयमरुदाय धनरथः तथाप्येकः सर्वं हिमगिरिसुते कामपि कृपाम् अपाङ्गात्ते लब्ध्वा जगदिदमनङ्गो विजयते क्वणत्काञ्चीदामा करिकलभकुम्भस्तनभरा परिक्षीणा मध्ये परिणतशरच्चन्द्रवदना धनुर्बाणान् पाशं शृणिमपि दधाना करतलैः पुरस्तादास्तां नः पुरमधितुराहो पुरुषिका सुधा सिन्धोर्मध्ये सुरविटपि वाटी परिवृते मणिद्वीपे नीपो पवनवति चिन्तामणिगृहे शिवाकारे मञ्चे परमशिवपर्यङ्कनिलयां भजन्ति त्वां कथिचन महीमूलाधारे कमपि मणिपुरे हुतवहम् स्थितं स्वाधिष्ठाने हृदि मरुतमाकाशमुपरि मनोऽपि भ्रूमध्ये सकलमपि भित्त्वा कुलपदम् सहस्रारे पद्मे सहरहसि पत्या विहरसे सुधाधारासारैश्चरणयुगलान्तर्विगलितैः
प्रपञ्चं सिञ्चन्तीं पुनरपि रसाम्नाय महसः
अवाप्य
स्वां भूमिं
भुजगनिभमध्युष्टवलयम् स्वमात्मानं कृत्वा स्वपिशिकुलकुण्डे कुहरिणी चतुर्भिश्रीकण्ठैः शिवयुवतिभिः पञ्चभिरपि प्रभिन्नाभिशम्भोः नवभिरपि मूलप्रकृतिभिः त्रयश्चत्वारिंशद्वसुदलकलाश्रत्रिवलयः त्रिरेखाभिर्सार्धं तव शरणकोणात् परिणताः त्वदीयं सौन्दर्यं तुहिरगिरिकन्ये तुलयितुं कवीन्द्रा कल्पन्ते कथमपि विरिञ्चि प्रभृतयः यदा लोकौत्सुक्यात् अमरललनायान्ति मनसा तपोभिर्दुष्प्रापामपि गिरिशसायुज्य पदवीं नरं वर्षीयांसं नयनविरसं नर्मसुजडं तवापाङ्गालोके पतितमनुधावन्ति शतशः गलद्वेणीबन्धाः कुचकलशविस्रस्तशिचया हठात् त्रुट्यत्काञ्च्यो विगलितदुकूला युवतयः क्षितौ षट् पञ्चाशत् द्विसमधिकपञ्चाशदुदके हुतासेद्वाषष्टिः चतुरधिकपञ्चाशदनिले दिवि द्विषट्त्रिंशन्मनसि च चतुष्षष्टिरिति मयूखास्तेषामप्युपरि तव पादाम्बुजयुगम् शरज्योत्स्नाशुद्धां शशियुतजुटाजूटमकुटां वरत्रा सत्राणस्फटिकघुटिका पुस्तककराम् सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निदधते मधुक्षीरद्राक्षा मधुरी मधुरीणा फणितयः कवीन्द्राणां चेतः कमलवनबाला तपरुचिं भजन्ते ये सन्तः कतिचदरुणामेव भवती विरिञ्चि प्रेयस्यात्तरुणतरशृङ्गारलहरी गभीराविर्वाग्भिर्विदधति सतां रञ्जनममी सवित्रीभिर्वाचां शिशिमणिशिलाभङ्गरुचिभिः वशिन्याद्याभिस्त्वां सहजननि संचिन्तयति यः सकर्ता काव्यानां भवति महतां भङ्गिरुचिभिः वचोभिर्वाग्देवी वदनकमलामोदमधुरैः तनुच्छायाभिस्ते तरुणतरणि श्रीसरणिभिः दिवं सर्वामुर्वीम् अरुणिमणिमग्नां स्मरति यः भवन्त्यस्यत्रस्यद्वनहरिणशालीननयनाः सहोर्वस्यावस्याः कति कति न गीर्वाणगणिकाः मुखं बिन्दुं कृत्वा कुचयुगमधस्तस्य तदधो हरार्धं ध्यायेद्यो हरमहिषिते मन्मथकलाम् स सद्यः संक्षोभं नयति वनिता इत्यति लघु त्रिलोकीमप्याशु भ्रमयति रवीन्दुस्तनयुगाम् किरन्तीमङ्गेभ्यः किरण निकुरुम्बामृतरसम् हृदि त्वा माधत्ते हिमकरशिलामूर्तिमिव यः स सर्पाणां दर्पं शमयति शकुन्ताधिप इव ज्वरप्लुष्टान् दृष्ट्वा सुखयति सुधाधारशिरया तटिल्लेखा तन्वीं तपनस शिवैश्वानरमयीं निषण्णां षण्णामप्युपरि कमलानां तव कलाम् महापद्माटव्यां मृदि तमलमायेन मनसा महान्तः पश्यन्तो तदति परमानन्दहरीं भवानि त्वं दासे मयि वितरदृष्टिं सकरुणाम् इति स्तोतुं वाञ्छन् कथयति भवानि त्वमिति यः तदैव त्वं तस्मै दिशसि निजसायुज्य पदवीं मुकुन्द ब्रह्मेन्द्रस्फुटमकुटनीराजितपदां त्वया हृत्वा वामं वपुरपरितृप्तेन मनसा शरीरार्थं शम्भोः अपरमपि शङ्केऽर्थमभूत् यदेतत्त्वद्रूपं सकलमरुणाभं त्रिनयनं कुचाभ्यामानम्रं कुटिलशशि चूडालमकुटं जगत्सूते धाता हरिरवति रुद्रक्षपयते तिरस्कुर्वन्नेतत्स्वमपि वपुरीशस्तिरयति सदा पूर्वः सर्वं तदिदमनुगृह्णाति च शिवः तवाज्ञामालम्ब्य क्षणचलितयोर्भ्रूलतिकयोः त्रयाणां देवानां त्रिगुणजनितानां तव शिवे भवेत् पूजा पूजा तव चरणयोर्या विरचिता तथाहि त्वत्पादोद्वहनमणिपीठस्य निकटे स्थिता हि ते शश्वन्मुकुलितकरोत्तं समकुटाः विरिञ्चि पञ्चत्वं व्रजति हरिराप्नोति विरतिं विनाशं कीनाशो भजति धनधो याति निधनम् वितन्द्री माहेन्द्री विततरपि सम्मीलितदृशा महासंहारेस्मिन् विहरति सति त्वत्पतिरसौ जपो जल्पशिल्पं सकलमपि मुद्रा विरचना गतिः प्रादक्षिण्यक्रमणमशनाद्या हुतिविधिः प्रणामः संवेशः सुखमखिलमात्मार्पणदृशा सपर्यापर्यायस्तव भवतु यन्मे विलसितम् सुधामप्यास्वाद्य प्रतिभयजरा मृत्युहरिणीम् विपद्यन्ते विश्वे विधिशतमखाद्यादिविशदः करालं यक्ष्वेलं कबलितवतः कालकलना न शम्भोस्तन्मूलं तव जननि तातङ्कमहिमा किरीटं वैरिञ्चं परिहर पुरः कैटभभिदः कठोरे कोटीरे स्खलसि जहि जम्भारि मुकुटम् प्रणम्रेष्वेतेषु प्रसभमुपयातस्य भवनम् भवस्याभ्युत्थाने तव परिजनोक्तिर्विजयते स्वदेहोद्भूताभिर्घृणिभिरणिमादियाभिरभितः निषेव्ये नित्ये त्वाम् अहमिति सदा भावयति यः किमाश्चर्यं तस्य त्रिनयनसमृद्धिं तृणयतः महासंवर्ताग्निर्विरचयति नीराजनविधिम् चतुष्षष्ट्या तन्त्रैः सकलमति सन्धाय भुवनम् स्थितः सत्तत्सिद्धि प्रसव परतन्त्रैः पशुपतिः पुनस्त्वन्निर्बन्धादखिल पुरुषार्धैक घटनात् स्वतन्त्रं ते तन्त्रं क्षितितलमवातीतरदिदम् शिवशक्तिः कामः क्षितिरधरविशीतकिरणः स्मरोऽहं सहस्रः तदनु च परामारहरयः अमीहृल्लेखाभिः तिसृभिः अवसानेषु घटिता भजन्ते वर्णास्ते तव जननि नामावयवताम् स्मरं योनिं लक्ष्मीं प्रीतयमिदमादौ तव मनः निधायैके नित्ये निरवधि महाभोगरसिकाः भजन्ति त्वां चिन्तामणि गुणनिबद्धाक्षविवलया त्वाग्नौ जुह्वन्तः सुरभिघृतधाराहुतिशतैः शरीरं त्वं शम्भोः शशिमीरवक्षोरुहयुगम् तवात्मानं मन्ये भगवति नवात्मानमनघम् अतः शेषस्येषि त्वयमुभयसाधारणतया स्थितः सम्बन्धो वां समरसपरानन्दपरयोः मनस्त्वं व्योमत्वं मरुदसि मरुत्सारधिरसि त्वमापस्त्वं भूमिस्त्वयि परिणतायां नहि परम् त्वमेव स्वात्मानं परिणमयितुं विश्ववपुषा चिदानन्दाकारं शिवयुवतिभावेन बिभृषे तवाज्ञाचक्रस्थं तपनशशिकोटिद्युतिधरम् परं शम्भुं वन्दे परिमिलितपार्श्वं परचिता यमाराध्यन् भक्त्या रविशिशुचुचुयीनाम विषये निरालोके लोके निवसति हि भालोकभुवने विशुद्धौ ते शुद्धस्फटिकविशदं व्योमजनकम् शिवं सेवे देवीमपि शिवसमानव्यवसिताम् ययोः कान्त्या यान्त्याः शशिकिरणसारूप्यसरणे विधूतान्तर्ध्वान्ता विलसति च कोरीव जगति समुन्मीलत संवित कमलमकरंदैकरसिकम् भजेऽहं सद्वन्द्वं किमपि महतां मानसचरम् यदालापादष्टाद् दशगुणितविद्यापरिणतिः यदा दत्ते दोषाद्गुणमखिलपभ्यपय इव तव स्वाधिष्ठाने हुतवहमधिष्ठाय निरतम् तमीडे संवर्तम् जननि महतीं तां च समयाम् यदा लोके लोकान् दहति महति क्रोधकलिते दयाद्राया दृष्टिः शिशिरमुपचारम् रचयति तटित्वन्तम् शक्त्या तिमिरपरिपन्धि स्फुरणया स्फुरन्नानारत्नाभरिणपरिणधेन्द्रधनुषम् तव श्यामम् मेघम् कमपि मणिपूरैकशरणम् निषेवो वर्षन्तम् हरमिहिरतप्तम् त्रिभुवनम् तवाधारे मूले सहसमययालास्य परया नवात्मानम् मन्ये नवरसमहाताण्डवनटम् उभाभियामेताभियाम् उदयविधिमुद्दिश्य दयया सनाधाभियाम् यज्ञे जनकजननीम् मज्जगदिदम् इति श्री आनन्दलहरी नाम प्रथमभागः अद द्वितीयभागः सौन्दर्यलहरी गतैर्माणिक्यत्वम् गगनमणिभिः सान्द्रघटितम् किरीटम् ते हैमम् हिमगिरिसुते कीर्तयति यः सनीडे यच्चायाच्चुरणशबलम् चन्द्रशकलम् धनुश्शौनासीरम् किमिति न निबध्नाति धिषणाम् धुनोतु ध्वान्तम् नः तुलितदलितेन्दीवरवनम् घनस्निग्धश्लेक्ष्णम् चिकुरनिकुरुम्बम् तव शिवे यदीयम् सौरभ्यम् सहजमुपलब्धुम् सुमनसः वसन्त्यस्मिन् मन्ये वलमधनमाटी विटपिनाम् तनोतु क्षेमम् नः तव वदन सौन्दर्यलहरी परीवाह स्रोतः सरणिरिव सीमन्त सरणिः वहन्ति सिन्दूरम् प्रबलकबरी भारतिमिर द्विषाम् बृन्दैर्बन्दीकृतमिव नवीनार्ककिरणम् अरालै स्वाभाव्यात् अलिकलभसश्रीभिरलकैः परीतम् ते वक्त्रम् परिहसति पङ्केरुहरुचिम् दरस्मेरे यस्मिन् दशनरुचि किञ्जिल्करुचिरे सुगन्धौ माद्यन्ते स्मरदहन चक्षुर्मधुलिहः ललाटम् लावण्यद्युतिविमलमाभाति तव यत् द्वितीयम् तन्मन्ये मकुटघटितम् चन्द्रशकलम् विपर्यास उभयमपि सम्भूय च मिथु सधालेपस्यूतिः परिणमतिराकाहिमकरः भ्रुवौ भुग्ने किञ्चित् भुवनभयभङ्गव्यसनिनि त्वदीये नेत्राभ्याम् मधुकररुचिभ्याम् धृतगुणम् धनुर्मन्ये सव्येतरकरगृहीतम् रतिपतेः प्रकोष्ठे मुष्टौ च स्तगयति निगूढान्तरमुमे अहस्सूते सव्यम् तव नयनमर्कात्मकतया त्रिया माम् वामम् ते सृजचि न जनीनायकतया दरदलित माम्बुरुचिः समाधत्ते सन्ध्याम् दिवस निशयोरन्तरचरीम् విశాలా కళ్యాణి స్ఫుట రుచిరయోధ్యా కువలయై కృపాధారా ధారా కిమపి మధురా భోగవతికా అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయా ధ్రువం తత్తన్నాం అవ్యవహరణ యోగ్యా విజయతే కవీనాం సందర్భస్తబకమకరందైకరసికం కటాక్షవ్యాపేక్ష భ్రమరకలభౌ కర్ణయుగళం అముంచంతౌ దృష్ట్వా పవనరస్వాదతరళౌ అసూయా సంసర్గాత్ అలికనయనం కించిదరుణం శృంగారార్ద్ర తదితర జనే కుత్సనపరా సరోషో గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజయినీ సఖీషు స్మేరాతే మయి జనని దృష్టిస్సకరుణా గతే కర్ణాభ్యర్ణం గరుతైవ పక్ష్మాణి దధతి పురాం భేత్తుశ్చిత్త ప్రసమరస విద్రావణ ఫలే ఇమే నేత్రే గోత్రాధర పతికులోత్తం సకలికే తవా కర్ణాకృష్ట స్మరసర విలాసం కలయతః విభక్త త్రైవర్ణ్యం వ్యతికరిత లీలాం జనతయా విభాతి త్వన్నేత్ర త్రయమిదమీశానదైతే పునఃస్రష్టుం దేవాన్ ద్రుహిణ హరిరుద్రాను పరతాన్ రజసత్వం బిభ్రతు తమ ఇతి గుణానాం త్రయమివ పవిత్రీ కర్తుం నః పశుపతి పరాధీన హృదయే దయామిత్రైర్నేత్రైః అరుణ ధవల శ్యామ రుచిభిః నదశ్యో నో గంగా తపన తనయేతి ధ్రువమముం త్రయాణాం తీర్థానాం ఉపనయసి సంభేదమనఘం నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం వ్యాపి జగతి తవేత్యాహుః సంతో ధరణిధర రాజన్యతనయే త్వదున్మేషాజ్జాతం జగదిదమశేషం ప్రళయత పరిత్రాతుం శంకే పరిహృతన్మేషాస్తవ దృశ తవా పర్ణే కర్ణే జపనయన పైశూన్యచకితా నిలీయంతే తోయే నియతమనిమేషాస్ ఫరికాః ఇయం చ శ్రీర్ధచ్ఛద పుటకవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిసి చ విఘటయ్య ప్రవిశతి దృశాద్రాఘీయస్య దరదళిత నీలోత్పల రుచా దవీయాం సందీనం స్వపన కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః అరాళం తే పాళీ యుగల మగరాజన్యతనయే నకేశా మాధత్తే కుసుమ శరకో దండ కుతుకం తిరశ్చీనో యత్ర శ్రవణ పదముల్లంఘ్య విలసన్ అపాంగవ్యాసంగో దిశతి శరసంధాన దిశణాం స్ఫురద్గండా భోగ ప్రతిఫలిత తాతంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మధరథం యమారుహ్య ద్రుహ్యత్యవ నిరధమర్కేందు చరణం మహావీరో మారః ప్రమదపతయే సజ్జితవతే సరస్వత్యా సూక్తిః అమృతలహరి కౌశలహరీః पिबन्त्या शर्वाणि श्रवणचुलुकाभ्याम् अविरलम् चमत्कार श्लाघा चलित शिरस कुंडल गणः झणत्कार स्तारैः प्रतिवचनमाचष्ट इवते। ओम स्वस्ति। अज्ञानिनामया दोषां नशेषान् वीतान् शिवे क्षमस्वत्वं क्षमस्वत्वं देवदेवि दयानिधे। ओम श्री गुरुभ्यो नमः। श्री मात्रे नमः। ओम श्री पराशक्तियै नमः। सर्वेभ्यो महाभक्तेभ्यो नमः। అమ్మ నయనాల్ని దర్శించడానికి మనకి ఉపనయనాలు కావాల్సి వస్తున్నాయి. ఆ ఉపనయనం కాస్త కింద పడిపోయింది, అందుకని అది తీసుకొని అమ్మ నేత్ర సౌందర్యాన్ని వర్ణించుకుంటున్నాం ఇవాటి నుంచి. నిజంగా చదువుతూ ఉంటేనండి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది మనసు. అంటే ఇంత ఉందా అమ్మ నయనాల్లో. మనం బయట సినిమా పాటలు అవన్నీ వింటాం, కానీ అమ్మ నయనాల ముందర నిన్ను చూచిన మా నయనాలు అని అమ్మ పాడుతూ ఉంటారు చూడండి. నిన్ను చూచిన మా నయనాలు ఎంత ధన్యమో, నిన్ను చూసిన కనులే కనులు. ఏమంటే సినిమాలైనా పాటలైనా అమ్మ గురించి తలుచుకుంటే మనకు అదంతా ఆనందమే. ఏ పాట అయితే మనకేంటి, సినిమా అయితే మనకేమిటి. సినిమా మట్టుకు పాటలు మట్టుకు అందులో ఎంత గొప్ప అసలు ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం అవే కదా. కనుక ఇవాళ రోజున మనం అమ్మ యొక్క ముఖ దాన్ని ఏమంటారు వాడ్భవ కూటాన్ని ఇంకా వర్ణించుకుంటున్నాం. వాడ్భవ కూటాన్ని అమ్మ ధ్యానం చేయడం వలన మనకేమిటి వృద్ధి పొందుతుంది అంటే మన జ్ఞానం వృద్ధి పొందుతుంది. ఎందుకంటే జ్ఞానేంద్రియాలు మొత్తం ఇక్కడే ఉన్నాయి, వాడ్భవ కూటంలోనే ఉన్నాయి. చూడండి ఒక్కసారి ఆలోచించుకోండి, కళ్ళు ఇక్కడే ఉన్నాయి, చెవులు ఇక్కడే ఉన్నాయి, నాలుగు ఏమండి కళ్ళు చెవులు ముక్కు, ముక్కు ఇక్కడే ఉంది, ఇంకపోతే నాలుక, నాలుక ఇక్కడే ఉంది, చర్మం ఎలాగా ఉంది. అమ్మ పాపిట్లోనే చర్మం ఉంది కదండి, మరీ అన్యాయం. అమ్మ పాపిట్లో అయ్య బాబాయ్ ఇటు అటు ఇటు అటు వెళ్ళిపోతున్నాయి. అమ్మని తలుచుకుంటూ ఉంటే మాటలు కూడా రావట్లేదండి, అది తడబడిపోతుంది, బడతడబోతోంది. జగన్మాత ప్రేమ అటువంటిది. కనుక అమ్మ పాపిట్లో ఆవిడ చర్మం కూడా ఒక చక్కటి సింధూర సరణి. ఆ పాపిడిలో ఇలా ఉందంటే చిన్న నల్ల ఒక కాలువ ప్రవహిస్తున్నట్టుగా ఉంటే అందులో అదేంటి అప్పుడే ఉదయించిన సూర్యుడు బాలసూర్యుడిలాగా ఆవిడ యొక్క సింధూరం అక్కడ మెరుస్తూ ఉంటే ఆ ధ్యానం మనం చేసుకుంటే ఒక్కసారి ఆలోచించుకుందామండి. బాబుజీ మహారాజు వారు ఎందుకంటే మనకి ఇక్కడ మన నేను మట్టుకు మీరు కూడా తప్పకుండా మీరు కూడా అదే స్థితిలో ఉన్నారు నాకు తెలుసు. మనం అమ్మ గురించి చెప్పుకుంటున్నాము, ఎవరి జ్ఞాపకం వస్తున్నారు మనకి, గురుమూర్తి జ్ఞాపకం రావట్లేదు ఏమే కదా. ఇక్కడ బాబు చెప్పింది అక్షర సత్యంగా ప్రతి శ్లోకంలోనూ అక్కడ ప్రతిఫలిస్తోందండి. అందుకని అసలు ఆనందం ఏమిటో తెలియటం లేదు, తెలియకుండా వెళ్ళిపోతుందన్నమాట. అరే బాబోయ్ ఇంత కవిత్వం ఉందా, మనకా సంస్కృతం రాదాయే, కవిత్వం అసలు తెలియదాయే, మరి ఇంత కవిత్వం ఉందేమిటి అని బాబుజీ మహారాజ్ చెప్పినటువంటిది చూడండి, మనసు నిలబట్టం లేదా మీకు, మనసు నిలబడలేదు అనుకుంటేండి, గురుమూర్తి యొక్క మీరు లేదు అంటే మీరు ఉపాసన చేసేటటువంటి దేవత యొక్క విగ్రహాన్నో ఫోటోనో మీ ఎదురుగుండా పెట్టుకోండి. సగుణ ధ్యానమే చెయ్యండి ముందర. సగుణ ధ్యానం చేస్తే అప్పుడు నిర్గుణ ధ్యానానికి వెళుతుంది అది. నిర్గుణమైనటువంటిది ధ్యానం అవ్వదు అప్పుడు. నిర్గుణంగా ధ్యానం చేయడానికి ఏముందండి? సగుణ ధ్యానం దాటితే నిర్గుణంలో ఇంక ధ్యానం ఏముంది? ధ్యానం చేసేవాడు ఒకడున్నాడు, ధ్యానం చెయ్యాలి అనేటటువంటి ఒక కోరిక ఎక్కడుంది? ఏది దేనిని ధ్యానం చెయ్యాలో అనే విషయం ఎక్కడుంది? ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప అమ్మవారి పేరే కదా. ధ్యానము ధ్యాతృ ధ్యేయం. ధ్యానం అంటే క్రియ, ధ్యాతృ అంటే చేసేవాడు. ధ్యాన ధ్యాతృ ధ్యేయ, ధ్యేయం దేన్ని మనం చేరుకోవాలో అది ధ్యేయం. కనుక ఈ మూడు రూపాలు ఎవరివి? అమ్మవేగ ధ్యాన ధ్యే. ఇప్పుడు మనం లలిత సహస్రనామాలు చదువుకుంటే ఇది లలిత సహస్రనామానికి భాష్యం అనిపిస్తుంది. మనకు భాష్యం అంటే ఏమిటో తెలియదు, నాకు తెలియదు. కానీ తెలుసుకున్నది ఏంటంటే ఒక నామార్చన ఉంది అంటే దానికి మనం అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకాలుగా అర్థాలు చెప్పచ్చు, ఏవైనా ప్రశ్నలు వేయచ్చు. ఆ ప్రశ్నలకి ఏం జవాబు చెప్పాలి అనే విషయం రచయితే ఆలోచించి చేస్తట్టండి. అదంటే భాష్యం అంటే అంటే మీకు నాకు ఈ ప్రపంచంలో వచ్చే వాళ్ళందరికీ వచ్చే ప్రశ్నలకి ఎలాంటి ప్రశ్నలు వస్తాయో, అంటే ఎడ్డం అంటే తెడ్డం అనే వాళ్ళు కొంతమంది ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళ ప్రశ్నలు వీళ్ళే వేస్తారు. ఎవరు? ఆదిశంకర భగవత్పాదులు వారే వేసుకుని దానికి సమాధానం ఎలా చెప్పాలో కూడా వారే చెప్తారు అన్నమాట. ఆయన లలిత సహస్రనామానికి కూడా భాష్యం రాశారని ప్రతీతి, విష్ణు సహస్రానికి కూడా రాశారు అని చెప్పి ప్రతీతి. ఎందుకు రాశారు? ఇవి కేవలం దేవతా స్వరూపాలే అయితే వారు దేవతా స్తుతులు బోర్డు చేశారు కదా, వందల మీద చేశారు ఆయన దేవతా స్తుతులు. ఆఖరికి ఇటు వైష్ణవం చేశాడు, శాక్తేయం చేశారు, గణపత్యం చేశారు, ఇంకేదో చేశారు. ఆయన చెయ్యని స్తోత్రం లేదు కదండి. బంగారాన్ని స్తోత్రం చేశారు కదా, కనకధారాస్తవం. ఏది కాదు, ఏది కాదు అమ్మ. ఎక్కడున్నాడు దేవుడు అంటే ఎక్కడ లేడు దేవుడు అనే ప్రశ్న అన్నమాట. అక్కడ ఎంత అందమైనటువంటి, అందుకనే బాబుజీ మహారాజ్ చెప్తూ నీ మనసు నిలబట్టలేదు అంటే భయపడకండి. మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఇవే కదా మనని బాధిస్తున్నాయి. నీ మనస్సును తీసుకెళ్ళి గురుమూర్తి యొక్క పాదకమలమునందు ఉంచు. పాదకమలం, పాదకమలం అన్నా పదకమలం అన్నా ఒకటే. పాదం అంటే ఇదిగో, పదము అన్నా అదే. పదము అంటే ఏమిటి? మూడు అర్థాలు ఉన్నాయండి. పదము అంటే పాదాలు, పదము అంటే నోటి నుంచి వచ్చే పదము, పదము అంటే వారి యొక్క స్థానం. మూడు. బాబుజీ దానికి ఎంత చక్కగా నిర్వచనం చెప్పారో ఒక్కసారి ఆలోచించుకుందామండి. ఆ గురుమూర్తి యొక్క ఆ నీ యొక్క ఇష్టదేవత యొక్క పాదాలని నువ్వు ఆ నీ మనస్సు నిలబడితే అది వారి యొక్క పదముల యొక్క పదముల వరకు తీసుకెళ్తుంది. ముందర పట్టుకోవాలిగా ఆయన్ని, ఇక్కడికి ఆశ్రయం తీసుకొని ఇక్కడికి వచ్చాం కనుక మనం వారి యొక్క పదాలని వింటున్నాం. లేకపోతే బయట ప్రపంచంలో కూర్చుని వింటున్నావా అండి? వింటం లేదుగా. ఇక్కడికి వచ్చాము, వారిని ఆశ్రయించాము. వారిని ఆశ్రయించాక ఇవి గురుపదములు అనేటటువంటి గురుబోధామృతాన్ని మన అందరం కూడా చక్కగా శ్రవణం చేస్తున్నాం, గురు పదములను వింటున్నాం. ఈ పదముల్ని విని చెవిలోంచి విని చెవిలోంచి వదిలేద్దాం అనుకున్నా కూడా ఆయన వదలనివ్వడండి. ఆయన ఎటువంటి వాడంటే కావరపు కోట జీడి అని చెప్పుకునేవారు ఆయన. మన రెండు చెవుల్లోనూ జీడి పోసేస్తారు. ఏటి ప్రపంచ విషయాలకి పోసి తీరాల్సిందే. ఈ మధుకైటభులు అనేటటువంటి రాక్షసులు ఉన్నారు చూసారా ఇద్దరు అమ్మవారు? అదే ఎక్కడి నుంచి వచ్చారు? విష్ణుమూర్తి గులిమి నుంచి వచ్చారు.
ఇప్పుడు ఆ విష్ణు మనలోనే ఉన్నాడు కదా, మన గులిమేమిటి? అజ్ఞానం కదండి. అబ్బా దేవుణ్ణి మట్టుకు చెప్పకండి బాబు, ఇంకేమైనా చెప్పండి అంటారు చాలామంది. అది కూడా విన్నారో లేదో మీరు. నే విన్నా, నువ్వు ఏదన్నా చెప్పు నేను వింటాను, ప్రపంచం గురించి ఎంత చెప్పు వింటాను, కానీ వద్దు అది చెప్పద్దు అంటారు. ఏమిటి అది చెప్పద్దు? ఏది కావాలో అది వద్దు, వాళ్ళకి కావలసింది మట్టుకు వదిలేస్తారు, అక్కర్లేనిదంతా పెట్టుకుంటారు. చివరికి ఎవరు పాడైపోతారు? ఏమండి, అర్జునుడు నేను కోరుకున్నాడు, నేను ఒక్కడినే, నేను కావాలా అని ఇలా చూపెడుతున్నట్టు ఆయన. బాబుజీ ఎంత బాగా చెప్పేవారు తెలుసా అండి. దుర్యోధనుడును అర్జునుడును వెళ్ళారు అక్కడికి, ఎవరిని, కృష్ణయ్యని కురుక్షేత్ర యుద్ధంలో సాయం అడగడానికి. దుర్యోధనుడు ఏ ఉద్దేశంతో వెళ్ళాడు? ఆయన దగ్గర 11 అక్షౌహిణీల సైన్యం ఉంది, ఆ సైన్యం తాను తీసుకోవాలి. కానీ అర్జునుడు మనసులో సంకల్పం లేకుండా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ కృష్ణ ఏం చేసేట, ఏమండి ఒక్కసారి మీరేమనుకోకండి, కానీ బాబుజీ విషయాన్ని నేను చెప్తూనే ఉంటాను ప్రతిరోజు. నాకు మహాయజ్ఞంలా ఉంది ఇది, బాబుజీ గురించి చెప్పుకోవడానికి నాకు 41 రోజులు దొరికాయని ఆనందంతో చప్పట్లు కొట్టుకుంటున్నాను. మీరు కూడా ఆనందించండి, తప్పకుండా ఆనందిస్తారు. ఎందుకంటే మనకి అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదు బాబోయ్. అక్కడ బాబుజీ ఏం చెప్పారంటే, ఆ కృష్ణ ఎలా పడుకుని ఉన్నట్టండి, ఒక సెయ్య మీద పడుకుని ముందు వైపు ఏం పెట్టేట, కాళ్ళు పెట్టేట, కాళ్ళు పెట్టి తలేమో అవతల వైపు పెట్టి పడుకున్నట్ట. అంటే ఎంత సునిశ్చితంగా బాబుజీ చెప్పారో మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఆ వెళ్ళినప్పుడు దాని ద్వారం ఎంత పెట్టేట, ఇంత ద్వారాలు కాదు, ఇగో చిన్న ద్వారం పెట్టారట, చిన్న ఒక బిలల్లోకి ఒక కొండ గుహలోకి వెళ్ళే అంత ద్వారం ఉందిట. ఏమండి అంత ద్వారకా నగరంలో, ద్వారాలకే కొదవా, ఇలాంటి ద్వారం ఎక్కడి నుంచి చేయించాడు ఆయన? అలాంటి ద్వారమే చేయించాడు ఆయన, చేయించి అక్కడ పెట్టాడు. పెట్టేసరికి అర్జునుడు వచ్చాట ముందర. అర్జునుడు వచ్చి, ఆహా నా స్వామి నా తలని వంచేటట్టుగా చేయడం కోసమేనా ఇంత చిన్న ద్వారం పెట్టాడు అని చెప్పి చక్కగా శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ లోపలికి వచ్చాటండి. అంటే ఏంటి, తన అహంకారాన్ని గేటు బయట పెట్టాడు. ఏమండి మీకు విషయం చెప్పనా, మేము మెడికల్ కాలేజీలో చదువుకునేటప్పుడు మాకేమని చెప్పేవారు తెలుసా, జరగానే ర్యాగింగ్ అప్పుడు, ఇదిగో మీరు మెడికల్ కాలేజీలో చేరుతున్నారు కదా, మీ మానాభిమానాలన్నీ ఆ బయట పెట్టుకుని రండి అని చెప్పేవారు. అంటే ఏంటి, పెద్దలు మమ్మల్ని తిడతారు, ఏ తిట్లు అయినా భరించాల్సిందే. ప్రొఫెసర్లు వాళ్ళు చచ్చేటట్టు తిడతారు, మన సీనియర్లు మనం చచ్చేటట్టు తిడతారు, అందరి తిట్లు పడ్డానికి మీరు రెడీగా ఉండండి అని చెప్పేవారు. అని చూడండి, భక్తుడి భావనకి దుష్టుడి భావనకి తేడా ఎలా ఉంటుందో. ఓ నా అహంకారం అనేది నీ దగ్గరికి వచ్చేటప్పుడు ఉండకూడదు కాబట్టి నేను శిరస్సు వంచి వస్తానయ్యా అని శిరస్సు వంచుకునే వస్తున్నాడు. వస్తూ ఉంటే రాగానే ఆయన కాళ్ళు ఆయనకి తగిలాయి. ఆ రూమ్ కూడా చిన్నదిటండి, తగిలేసరికి ఆ రాగానే నాకు స్వామివారి పాదస్పర్శ నా సహస్రారాన్ని తాకింది, ఆహా నాకు ఇంతకంటే కావాల్సిందేముంది అని చక్కగా అక్కడే కూర్చొని ఆయన కూర్చుండిపోయాట. ఓహో ముందర దుర్యోధనుడు వచ్చాడు కదా, సరే పర్వాలేదులేండి, వెనక ముందైనా ముందు వెనకైనా పర్వాలేదు, ముందర దుర్యోధనుడు వచ్చాడు. ఆ గుమ్మంగేసి చూసేట, చూసి ఛే ఈ గొల్లవాడు బుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు, ఏమిటి ఇంత చిన్న గది ఇంత చిన్న ద్వారం పెట్టాడు అని చెప్పి ఇలా వస్తున్నట్ట ఢామని ఆ కిరీటం ఎగిరి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపడింది. చూడండి అదే సంకేతం కదా. ఆయన ఒకవేళ మనం తలంచలేదనుకోండి ఆయన వంచేటట్టు చేస్తాడు, అది ఆయన విశేషం. ఆ కిరీటం వెళ్ళి అక్కడ పడాల్సింది ఆయన పాదాల కింద పడింది. చీ రాగానే వీడి పాదాలు కూడా నాకు దర్శనం అనుకున్నాడు. అయ్యో బాబోయ్ నా కిరీటం ఎవరు పడడం చూడలేదు కదా అని ఇటు అటు చూసేట. ఇవన్నీ బాబూజీ వర్ణన అండి, నేను సొంత కవిత్వం చెప్పటం లేదు. ఇందులో విన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇటు అటు చూసేట, చూసి ఎవరు లేరులే పర్వాలేదు నా కిరీటం పడ్డం ఎవరు చూడలేదు అనుకున్నాడు. ఆ కిరీటం నెత్తి మీద పెట్టుకున్నాడు, ఆయన తలంపాలు ఉన్నటువంటి కుర్చీ మీద కూర్చున్నాడు. ఈయన వచ్చాడు, ఈయన ఇలా ఆనందంగా ఆయన పాదసేవ చేసుకుంటూ అర్జునుడు ఆయన పాదాలు దిగినాడు. ఇప్పుడు లేవగానే ఎవరిని చూశాడు భగవంతుడు? అర్జునుడిని చూశాడు. న్యాచురల్గా బావా ఎప్పుడు వచ్చితివి అన్నట్ట. అంటే ఇప్పుడే స్వామి మీకు నిద్రాభంగం అవ్వకుండా ఉండాలని ఇక్కడ కూర్చున్నామండి. ఎందుకు వచ్చావంటే, ఏం లేదు స్వామి మీ సహాయం కోరొచ్చాము, మీరు మాపై అనుగ్రహం చూపాలి అన్నట్ట. అబ్బో ఈ గొల్లవాడు బుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు, తన అత్త కొడుకు అని చెప్పి తనకి ఏమిటి ఎవరిని ఈ అర్జునుడికి చూపెట్టేస్తున్నాడు, ముందరే అడిగేస్తున్నాడు. అంటే అర్జునుడిని నేను ముందర చూశాను కాబట్టి బావా అప్పుడు నువ్వు వచ్చావా అని తలవేపి తిప్పి చూసాట. వచ్చాను అన్నట్ట దుర్యోధన్. అప్పుడు సరే ఇప్పుడు నీకేం కావాలి అర్జున్? అర్జునుడిని ముందర అడిగేసరికి వీడికి కుతకుతలాడిపోతుంది దుర్యోధనుడికి. అయ్యి బాబోయ్ ఇదేమిటిది, నన్ను అడగకుండా వీడు అడిగేస్తాడేమో, వీడు అడిగేస్తాడేమో అని భయం. కానీ అప్పుడు అర్జునుడిని చూసి కృష్ణయ్య అన్నట్ట, అర్జున నేను ఒక్కడే, ఇగో చూడు నా వేలిలా చూపెట్టేవారు బాబుజీ, నేను ఒక్కడే నేను ఆ 11 అక్షౌహిణులు సైన్యం ఉంది కదా అది ఒక్కటే, ఇగో ఇలా చూపెట్టేవారు అనమాట. అంటే ఇది కోరుకోకు అని మనకి ప్రత్యక్షంగా ఆయన అక్కడ సంజ్ఞ చేస్తున్నారు అనమాట. నేను ఒక్కడే అదంతా 11 అక్షౌహిణులు సైన్యం అని ఇలా చూపెడుతూ ఉంటే నన్ను ఒక్కడనే కోరుకుంటావా, అది కోరుకుంటావా అని ఇలా 10 చూపెట్టేసరికి అర్థం అవుతా అండి మంచివాడికి అర్థమైపోయి, అయ్యా నువ్వు ఆయుధం పట్టకపోయినా నువ్వు ఒక్కడు మా చేతన ఉంటే చాలు అని కోరుకున్నాడు ఆయన. వాడేమోను తప్ప తూగరా అంతా కోరుకున్నాడు, సర్వనాశనం అయిపోయాడు కదండి. మరి ఇది మరి మంచి మనసు ఉన్నటువంటి వాడికి చెడ్డ మనసు ఉన్నటువంటి వాడికి తేడా. కనుక ఈ ఇదంతా తెచ్చిపెట్టేది ఏదండి, బుర్ర ఈ బుద్ధి ఈ మనస్సుని తీసుకెళ్ళి ఆయన పాదాల యందు పెడితే అది మనకి పదములని అందిస్తుంది. ఆ పదములు అందించేటప్పుడు వృత్తినే అందించదు, ఆయన అనేక సూచనలని అందులో కూర్చి మనకు చెప్తున్నారు. సులభముగా కడతేరుడు సూచనలను తెలియజేసి, అలాంటి సులభంగా కడతేరే సూచనలు మన తెలియజేస్తారు గురుదేవుడు. ఆయనని పెడచెవిని పెడితే మనం పడతాం, దెబ్బలు తగులుచుకుంటాం, గొప్పులు కడుతూ ఉంటాయి, ఫ్రాక్చర్లు అవుతూ ఉంటాయి, చాలా గొడవ గీడవ అవుతుంది అన్నమాట. కనుక అలా కాకుండా ఈ మనస్సుని తీసుకెళ్ళి గురుదేవుని యొక్క పాదకమలములు యందు ఏమండి చిత్తము చలించే చిత్తాన్ని గురుమూర్తి యొక్క నేత్ర కమలముల యందు మన బుద్ధి చెలిస్తోంది, అస్తమానం మన యొక్క చిత్తం చెలించేస్తోంది. చెలిస్తున్నటువంటి దాన్ని దేని ఎందు పెడితే అది మనకి స్థిరమవుతుంది. ఇప్పుడు నాకు నడునొప్పిగా ఉంది కదా అని చెప్పి అనుకోవాలనుకున్నప్పుడు గోడకు అనుకుంటే నడునొప్పి తగ్గుతుందా అండి? అక్కడ ఏదైనా ఒక తెర వేళ్లాడుతుంటే దానికి అనుకుంటే నొప్పి తగ్గుతుందా? నొప్పి తగ్గదు సరికదా, వెనక్కి పడి ఇంకా ఎక్కువ అవుతుంది. కనుక ఇక్కడ ఏంటంటే చలించేదానికి చలనాన్ని మాన్పేది ఏది అంటే గురుమూర్తి యొక్క దివ్య దృష్టి. ఎంత చల్లని కనులు, కాళీ ప్రసాదుని కనులు. అజ్ఞాన తిమిరాన్ని నాశనం చేసే కనులు అవి, సుజ్ఞాన దృష్టిని ప్రసాదించే కనులు. ఆ కనులలో నీ కళ్ళు పెట్టి చూస్తే అప్పుడు నీ దృష్టి నిశ్చలమవుతుంది. అందుకనే రక్ష పెట్టించుకునేటప్పుడు మనం కన్ను ఆర్పకుండా కళ్ళజోడ్లు ఆవరణలు అన్నీ తీసి స్వామివారిని చూస్తే స్వామివారు చక్కగా పెడతారు మనకి రక్ష భ్రూమధ్య స్థానంలో. ఆ విధంగా మన చలించే చిత్తాన్ని వారి యొక్క నేత్ర కమలములు యందు. ఏమండి, మరి బుద్ధి నిర్ణయించే బుద్ధిని తీసి వారి యొక్క ముఖ కమలమునందు. ముఖం అంటే నోరు, నోటి నుంచి ఏమొస్తున్నాయి, పదాలు వస్తున్నాయి, మాటలు వస్తున్నాయి. అంటే గురుమూర్తి బోధ యందు నీ బుద్ధిని పెడితే అది నీ బుద్ధిని మారుస్తుంది, నీ బుద్ధి పెడత్రో పట్టకుండా చూస్తుందండి. మన మన బుద్ధి పెడత్రో పట్టకుండా చూసేది కేవలం గురుమూర్తి యొక్క బోధ, దాని యందు మనస్సు నిలపడం. ఇకపోతే నీ అహంకారాన్ని గురుమూర్తి యొక్క అభయహస్త కమలమునందు ఉంచండి అన్నారు. ఈ ఈ నాలుగు అండి నాకు నిజంగా నాటుకుపోయాయండి, మీకు కూడా నాటుకుపోతాయి, పోయాయి పోయాయా, పోనివ్వకండి, ఉంచండి, అక్కడే ఉంచుకుందాం మనం. ఎప్పుడైతే గురుమూర్తి అభయహస్తమునందు అహంకారం నిలబెట్టాము, అహంకారం అంటే ఏంటి, నేను ధ్యానం చేస్తున్నాను అనేటటువంటి ఒక భావన ఉంది చూసారా, అదే అహంకారం. నే ప్రతిదానికి లేస్తూ ఉంటా బుడుంగుమని అనేవారు బాబుజీ. ఆ బుడుంగుమని లేచినప్పుడు ఆయన ఢాప్ మన ఒకటి కొడతారంతే మన నెత్తి మీద, కొట్టేసరికి ఏమవుతుందండి అహంకారం, కూర్చో బుడుంగుమని లేస్తావు తగుదునమ్మా అని. ఏం సార్ దక్క బుడుంగుమని లే, ఇలాగే అనేవారండి, బుడుంగుమని లేస్తావు కూర్చో అనేవారు అంత తీక్ష్ణంగా. ఎందుకలా అనేవారు, దేనిని అనేవారు, మనలోని అహంకారాన్ని నేను చేస్తున్నాను నేను చేస్తాను నేను చేస్తానని ఎగబడుతున్నాను చూడండి ప్రతిదానికిను. అలా ఎగపడకుండా దానికి ఒక అడ్డుకట్ట వేస్తున్నారు వారి యొక్క అభయ హస్తంతో. అప్పుడు మనలోని అహంకారం ఏమైపోతుంది, అహంకారు భరా అభరే మన్ కో నిజ నామ కీ మాలా జపనే దే. ఎందుకు అన్నిసార్లు ఆ పాట పాడించుకున్నారు, వందల సార్లు పాడించుకున్నారు ఈ పాట. ఎందుకు, అహంకారంతో వికారాలతో కూడుకున్నటువంటి నీ తల నుంచి చూసావా, పంచాయతీ దున్నపోతులా తిరిగే నీ అచ్చేసిన ఆంబోతులా తిరిగే, ఇలాగనేవారండి. అచ్చేసిన ఆంబోతు అంటే ఆంబోతులు ఉండేవి ఉన్నాయి ఇప్పటికీ, పూర్వం నేను చిన్నప్పుడు కూడా చూశాను. అందరి చేలల్లోకి వెళ్ళి అవి మేస్తూ ఉంటే వాటి మీద ఒక ముద్ర వేసేసేవారు కదండి, ముద్ర వేస్తారు, ఆ ముద్ర ఒక్కటే వేయడం, ఇలాగ ఇలాగ ఒక ఇంటూలో పెట్టి వస్తున్నా ఉంటుంది దానికి. ఆ ముద్ర వేయడమే కాకుండా దాని మెళ్ళో ఒక బండను కడతారు, గుదిబండ అంటే వెళ్ళి అక్కడ అన్ని చోట్ల వెళ్ళి అందరి చేలోనూ తినకుండా ఉండాలని. మనకు కూడా అటువంటి గుదిబండ వేస్తారు గురుమూర్తి. అటువంటి గురుమూర్తి ముఖ ధ్యానం ఎంత గొప్పదో ఇప్పుడు మీకు అర్థమవుతుంది, మనకు అర్థమవుతుంది చూసారా. వారి కన్నుల ధ్యానం, వారి ముఖ ధ్యానం ఏమండి, ఇవన్నీ చేయడం వలన మనకి ఎంతటి ఉపకారం జరుగుతుంది, మనకి ఎంతటి శక్తినిస్తున్నారు గురుమూర్తి. ఇక్కడ అమ్మ వేరు గురుమూర్తి వేరు కాదు, అమ్మే గురువు గురువే అమ్మ. అంటే మళ్ళీ మీరు ఆ అమ్మ ఆ గురువు గారు అనుకోకండి, ఆ అమ్మ ఆ గురువు గారు వీళ్ళు వీళ్ళు మనము ఇదంతా మారిపోవచ్చు, కానీ తత్వం ఏకం సహజ సమరసం. అర్థమైందండి, అనేక రూపాలు ఉండొచ్చు మనకి, కానీ ఇందరిలోనూ మనందరిలో అనుసూతంగా ప్రవహిస్తున్నది ఒకే ఒకటి ఉంది, అది ఆత్మ. అందుకనే అక్కడ గురు జీవ శివ తీసేస్తే ఈశ్వర తీసేస్తే ఈశ్వరుడు లేడు జీవుడు లేడు, జీవాత్మ లేదు పరమాత్మ లేదు, జీవ పరమ తీసేస్తే ఆత్మ ఒక్కటే కదా, కనుక ఈ ఇటువంటి స్థితికి తీసుకెళ్తుంది అమ్మ ధ్యానం అని చెప్తూ ఇక్కడ ఇంక వాటి నుంచి 48 నుంచి 57 వరకు అంటే ఏంటండి 10 శ్లోకాలండి. హరి ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్ కామేశ్వరమ్మ, ఓం తత్సత్. అహస్సూతే సవ్యం తవ నయన మర్క తవ నయన మర్కాత్మకతయా త్రియామాం వామం తే సృజతి రజనీ నాయకతయా తృతీయేతే దృష్టి దళిత హేమాంబుజరుచి సమాధత్తే సంధ్యాం దివస నిశయోరంతరచరీం అని అమ్మ యొక్క నేత్రాలని మొట్టమొదటగా వర్ణిస్తూ అహం సూతే సవ్యం. అమ్మ సవ్యం అంటే సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అని చెప్పుకున్నాం కదా ఇంతకు ముందు శ్లోకంలో. సవ్యం అంటే సవ్యేతరం అంటే ఎడమ అని చెప్పారు కదా, కుడి అని చెప్పారు కదా, కానీ ఇక్కడ సవ్యం అంటే కుడి చేయి అని చెప్తున్నారు. ఇదేమిటి అని మనం అనుకోవద్దు, అలా కూడా చెప్తారట. సవ్యం అంటే కుడి ఆ సందర్భాన్ని బట్టి కుడి చెయ్యి అని చెప్పుకోవచ్చట, ఎడం చెయ్యి అని చెప్పుకోవచ్చటండి. సవ్యం అంటే కిందటి శ్లోకంలో చూడండి మీకు తెలుస్తుంది, అక్కడ సవ్యేతరం అని ఉంది చూడండి. ధనుర్మన్యే సవ్యేతర కర గృహీతం రతిపతే. సవ్యేతర అంటే ఏంటి, సవ్య అంటే అక్కడ ఎడమ చెయ్యి అని చెప్తూ ఎడమ చెయ్యి ఆపోజిట్ సవ్యానికి ఇతరమైనదంటే కుడి చెయ్యి, కుడి చేత్తో ఆయన ధనుస్సు పట్టుకున్నాడు అని చెప్పారు కింద దాంట్లో. ఇక్కడేమో సవ్యం అంటే కుడి చెయ్యి అని చెప్తున్నారు, ఇదేమిటి అని మనకి డౌట్లు వస్తాయి కదా, డౌటింగ్ థామసెస్ కదా మనం. కానీ సంస్కృతంలో ఉంట అలా కాదుట, అక్కడ సందర్భాన్ని బట్టి ఒక్కొక్కసారి మహాత్ములు సవ్యం అంటే కుడి అని చెప్తారు. నాకు సంస్కృతం తెలియదు, కానీ నాకు తెలిసినా తెలియకపోయినా శంకర భగవత్పాదుల వారికి తెలుసు కదండి సంస్కృతం. ఆయన రాసింది తప్పు ఎలా అవుతుంది చెప్పండి ఒక్కసారి, ఆయన రాసింది తప్పు చేస్తావదు. అందుకని అహం సూతే ఇక్కడ సవ్యం అన్నప్పుడు కుడి, కుడి కన్ను అమ్మా నీ యొక్క కుడి కన్ను ఎటువంటిదంటే ఆ సూర్యుడికి ఉదయించే స్వభావాన్ని కలిగిస్తుంది, సూర్యుడిని పుట్టించినటువంటిది. చక్షో సూర్యో అజాయతే మనకి వేదం చెప్తోంది, చక్షువుల నుంచి ఎవరొచ్చారు, సూర్యుడు వచ్చాడు. కనుక అమ్మ యొక్క కుడి కన్ను నుంచి సూర్యుడు ఉద్భవించాడు అంటే ఏమిటనమాట. ఇప్పుడు కుడి కన్ను దేనికి సంకేతం, పగలు. అర్థమైందా అండి, అమ్మ యొక్క ఎడమ కన్ను చంద్రుడిని పుట్టించిందిట, చంద్రుడు దేనికి సంకేతం, రాత్రికి సంకేతం. కనుక అమ్మ నీ కుడి కన్ను నుంచి సూర్యుడు పుట్టాడు అందుకని పగలు నీ కుడి కన్నమ్మా అంటే. అమ్మ ఇలా చూసింది అంటే ఏంటండి, ఇటు మనం ఇక్కడ కూర్చోడం అనుకోండి, ఇటు చూసింది అనుకోండి, ఇది ఏం దిక్కండి, ఉత్తరం దక్షిణం. దక్షిణం వైపు ఉన్న వాళ్ళకి తెల్లారుతోంది, ఉత్తరం వైపు ఉన్న వాళ్ళకి చీకటి పడుతోంది. మళ్ళీ ఇటు చూసింది అనుకోండి, అప్పుడేమవుతుంది, ఉత్తరం వాళ్ళకి ఏమిటి, డౌటా భారతి, అర్థమవుతుందిగా. ఇటు చూసేసరికి ఈ కుడికన్న ఇటు వచ్చింది కదా అమ్మ ఇటు తిరిగేసరికి, అప్పుడు ఏమైందండి, వీళ్ళకి పగలు వాళ్ళకి రాత్రి.
రాత్రి
అంటే ఇప్పుడు సూర్యచంద్రులు ఎక్కడున్నారు, అమ్మ కళ్ళల్లో ఉన్నారు, అమ్మ కళ్ళే సూర్యచంద్రులు. మరి అమ్మ కళ్ళల్లో సూర్యచంద్రులు ఉన్నప్పుడు ఇప్పుడు అమ్మ రూపం ఏమిటి, ఓ కన్ను సూర్యుడు లాగిలాగిలాగిలాగి వేసి ఓ కన్ను చంద్రుడు లాగా ఇలా ఇలా వేసి పెడతావా. ఇప్పుడు ఈ రూపాన్ని ఏమంటాం మనం, మనం 3 రూపాలు చెప్పుకున్నాం మర్చిపోయారు ఎప్పుడే. ఇప్పుడు స్థూలమా సూక్ష్మమా కారణమా ఏమిటి, స్థూల సూక్ష్మ కారణం కాదు మనం చెప్పుకున్నది. విశ్వరూపం అమ్మ యొక్క విశ్వరూపం దేవతారూపం చెప్పుకున్నావా లేదా, ఇది విశ్వరూప అమ్మ విశ్వాత్మిక కదా. అమ్మ విశ్వాత్మిక అయినప్పుడు ఆవిడ కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, మరి మధ్యలో ఇంకో కన్ను ఉందిగా ఆవిడికి. అమ్మా నీ మూడో నేత్రం ఉంది చూసావా, అది ఏమిటో తెలుసా, అది సంధ్య అన్నారు. సంధ్య అంటే ఏంటి, సంధి కాలం అంటే మధ్య నుండే కాలం, అంటే పగలికి రాత్రికి మధ్య నుండే కాలం ఏదైతే ఉందో అది సంధ్య. కనుక అమ్మ రెండు కళ్ళకి మధ్యలో ఈ స్థానం ఉంది చూసారా, అది సంధ్య. ఈ సంధ్య ఉదయ సంధ్య ఉంది, సాయం సంధ్య ఉంది కదా. ఉదయం సంధ్య కూడా ఉంది కదండి, ఉదయం సంధ్యాకాలం ఉంది, సాయంకాలం సంధ్యాకాలము ఉంది. ఈ సంధ్యాకాలం ఎందుకు ఇంత గొప్పది అంటే, ఇది పైకి పైకి చూసుకుంటే ఆ మాధ్యాహ్నిక సంధ్య కూడా, అది అది వాళ్ళు ఏమంటారు, దాన్ని ఏమంటారు, ఆ గాయత్రి చేసేటప్పుడు వాళ్ళు మూడు పూట్లా చేస్తారు. వరుణుడు ముగ్గురు దేవతలు కదా, ఆ సూర్యుడినే ముగ్గురుగా పిలుస్తారు కదా, అది అది అనమాట. సంధ్యావందనం చేసేటప్పుడు త్రికాలాల్లో సంధ్యావందనం చేస్తారు వాళ్ళు. అందుకని ఏంటంటే, ఇప్పుడు ఈ ఉదయ సంధ్య సాయం సంధ్య, ఈ సంధ్యాకాలంలో మనం ఏ సాధన చేసినా మనకి చాలా బాగా ఫలిస్తుంది అని మహాత్ముల ఉవాచ. ఎందుకు అనండి అంటే, ఈ సంధ్యాకాలంలో తెల్ల అంటే తెల్లవారుజామున, ఆ సంధ్యాకాలంలో మనకి ప్రార్థన పెట్టారా బాబుజీ, బిట్వీన్ 4 and 6 మనకి ధ్యానకాలం పెట్టారా ఏమండి. కనుక ఇటు ఇది ఉదయ సంధ్య అయిపోయిందా, సాయంకాలం సంధ్య చూడండి. ఇప్పుడు 5:30 నుంచి 5:30 తర్వాతేగా పూజాదికాలన్నీ మనసులు పెడతాం మనం ఇక్కడ. 5:30 తర్వాత ఆనాల నైవేద్యం పెట్టేటప్పుడు వేరే ఏమండి, హరితం త్వాతత్వ పరిశించామి అన్నది 5:30 తర్వాత అంటారు. అంటే ఏంటి, సాయం సంధ్యాకాలం అయిపోయింది అని చెప్తుంది. కనుక ఇక్కడ పేర్లు కూడా మారిపోతున్నాయి, అలాగే సూర్యనారాయణమూర్తికి కూడా పేర్లు మారుతాయి. ఉభయ సంధ్యకి, మధ్యాహ్నం సంధ్యకి, రాత్రి సాయంకాల సంధ్యకిను అవి ఉన్నాయి. నేను తిరుపతి చెప్పినప్పుడు ఒకసారి ఎప్పుడో చెప్పినట్టు గుర్తు నాకు. కనుక అటువంటి ఇప్పుడు ఈ సంధ్యా సమయంలో, సాయంకాలం సంధ్యా సమయం, మనం ఇప్పుడు ధ్యానంలో ఉన్నామా లేదా, 5:30 నుంచి పెట్టుకో అని చెప్పారు, 7 వరకు చెప్పారు. ఇప్పుడు ఇది సాయం సంధ్య, మనకి చక్కటి సంధ్యాకాలం. ఇప్పుడు నిద్ర రాదు, ఇప్పుడు నిద్ర వచ్చింది అంటే దానిని నాకు చిన్నప్పుడు మా పిల్లలకి నేను చెప్పాను, బద్ధకము సంధ్య నిద్ర పనికి రాదు అని ఒక చెప్పండి, బద్ధకము సంధ్య నిద్ర ఏది, గట్టిగా చెప్పు గట్టిగా చెప్పు. ఆ బద్ధకము సంధ్య నిద్ర, ఆ అది కనుక అదనమాట, బద్ధకం సంధ్య నిద్ర అసలు చేయకూడదు. అసురు సంధ్యాకాలంలో చంటి పిల్లల్ని తీసుకొని వెళ్ళి బాలింతరాళ్ళు కూడా వెళ్ళకూడదని చెప్తారు. ఎందుకంటే కదండి పెద్దలు, మా అమ్మగారు చెప్పేవారు నాకు అది గుర్తు, మా అక్కయ్యలకి, ఈ సాయి టైంలో మీరు పిల్లల్ని తీసుకొని సాయంకాలం వేళ వెళ్ళొద్దమ్మా అని చెప్పేవారు. అంతేకాకుండా సంధ్యా సమయంలో మరి కోరింది కదండి ఎవరు, దితిదేవి కశ్యపుడిని, దితి కోరేసరికి నా అమ్మ ఇప్పుడు సంగమించకూడదు, ఇది తగిన టైం కాదని ఆయన చెప్పాడు. అయినా కూడా ఆవిడ పట్టు విడవలేదు, సరే నీ కర్మ అనుకున్నాడు. ఆవిడకి ఆ ఆనందాన్ని ఇచ్చేసరికి ఆవిడ అనుగ్రహించాడు. ఆయన పుట్టిన వాళ్ళు ఎవరండి, దైత్యులు అసురులు, అందుకనే అసుర సంధ్య అని దానికి పేరు వచ్చింది. అసురులు పుడతారు ఈ టైంలో, నిద్రపోతే నిద్రపోకూడదు, ఇది దైవతారాధనకి తగినటువంటి సమయం. అందుకని ఇక్కడ అమ్మ ఇది విశేషం, ఎందుకంటే ఇది సూర్యుడు పుడతాడు, ఇది పగలు, ఇదంతా చెప్పుకోవడం పై పైన. ఇప్పుడు అంతరార్థంలోకి వెళ్తే అమ్మ యొక్క కుడి కన్ను పింగళనాడి, ఇడ పింగళ అనే మనకి రెండు నాడులు ఉన్నాయి. మనం ప్రాణాయామం చేసేటప్పుడు ఇడ పింగళ ఇడ, ఎడం వైపుది ఇడ చంద్రనాడి అది, కుడివైపుది సూర్యనాడి, కుడివైపుది సూర్యనాడి ఇది. ఈ దానిని ఏమంటారంటే పింగళ అంటారు. ఇడానాడి అనేటటువంటిది ఎడం వైపు ఉంటుంది, అది చంద్రనాడి. కనుక ఇప్పుడు ఈ రెండిటి ద్వారా మనం శ్వాస పీల్చుకుంటూ ప్రాణాయామం చేసినప్పుడు మధ్యలో ఏముంది, ఇక్కడ సుషుమ్నానాడి ఉంది. ఈ సుషుమ్నానాడి ద్వారా మన యొక్క అదేంటి ఉత్తుంగ తరంగాలుగా మనలోనటువంటి ఆ భావ తరంగాలు, ఆ సాధనా తరంగాలు, ఆ ధ్యాన తరంగాలు ఉత్కృష్టంగా పైకి సహస్రారానికి వెళ్తాయి. ఇంత అర్థం ఉందండి, ఎక్కడండి దీన్ని తక్కువ చేసి చెప్పుకోవాలి మనం? ఎక్కడ తక్కువ చేస్తాం? ఇది తెలుసుకుంటే, ఇది తెలుసుకోగలిగినటువంటి యోగ్యత ఉన్న వాళ్ళమే ఇక్కడ అందరం ఉన్నాం. మనం ఏదో కాకమ్మ కబుర్లు పిట్టమ్మ కబుర్లు చెప్పుకుంటూ కూర్చోడే వాళ్ళం కాదు కదా. మనం సాధకులం, అందులోనూ గురుమూర్తి సన్నిధిలో కూర్చుని శ్రవణం చేస్తున్నటువంటి సాధకులం. మనం మామూలు సాధకులం అలాగని గర్వపడడం కాదు. మనం తెలుసుకోని విషయాలు తెలుసుకోవాలి, తెలుసుకోవలసిన విషయాలు మనం తెలుసుకోవాలి. అంతేగాని ఏదో పురాణం చెప్పుకుని పోతున్నట్టుగా చెప్పుకుపోతే దానిలో అర్థం ఉండదు. కనుక అమ్మా ఈ ప్రాత సంధ్య సాయంత్ర సంధ్య టైముల్లో నీ యొక్క ధ్యానాన్ని ఇంత చక్కగా మేము ఎప్పుడైతే చేస్తామో మాకు చక్కటి అనుభవాలను నువ్వు ప్రసాదిస్తావమ్మా, అది మాకు తెలుసు, అది మాకు నిలబెట్టు తల్లి అని కోరుకుంటున్నారండి ఇక్కడ శంకర భగవత్పాదుల వారు. మరి 49వ శ్లోకంలో ఇంకోటి ఏం చెప్తున్నారంటే, అంటే ఇప్పుడు దేని గురించి చెప్పుకున్నామండి? ఉదయము సాయంత్రము అని చెప్పామంటే ఇప్పుడు ఏమైంది? అది కాలం గురించి చెప్పుకున్నాం. కనుక అమ్మ ఎవరు? కాలరూపిణి, కాలరూపిణి కళ్యాణి అమ్మ, కాళీ, కాళీ కాలరూపిణి, కాల వినాశిని కాళీ జయ జయ, దుర్గతి నాశిని దుర్గే జయ జయ. పాడుకుంటున్నాం కదా కాల వినాశిని, ఎందుకంటే ఆవిడే కాలస్వరూపం. ఆవిడ్ని మనం మనసులో ఉండి ధ్యానం చేసుకుంటే మనం దాటవలసినవి ఏమిటి? దేశ కాల కలన, కలన అంటే ఏంటి? వస్తువు. దానినే మనకి అశోక్ అన్నయ్య గారు చెప్తూ ఏమని చెప్పారు, దేశ పరిచ్ఛిన్నం, కాల పరిచ్ఛిన్నం, వస్తు పరిచ్ఛిన్నం. మూడు విధాలుగా మనం భగవంతుణ్ణి కుదించేస్తున్నాం. దేశానికి కట్టేస్తున్నాం, కాలానికి కట్టేస్తున్నాం, ఒక వస్తువుకి కట్టేస్తున్నాం కదా. వీటిని దాటితేనే కదా అసలు తత్వం మనకి బోధపడేది, అది ఇక్కడ చెప్తున్నారు. కనుక కాలాన్ని దాటాలి. కాలాన్ని దాటాలి అంటే దేనిని ఉపాసన చేయాలి? కాళీని ఉపాసన చేయాలి. కాలరూపిడైన కాళీని, కాల కాళీప్రసాద దేవుణ్ణి, కాలజ్ఞాన విదగ్రిణిని మనం ఉపాసన చేస్తే కాలం ఎక్కడుంటుందండి? వారిది. ఆ కాలస్యోహం అన్నాడాయన, కాల కలయతామహం అన్నాడు. కాలం అంటే నేనే అని చెప్పాడు ఆయన భగవద్గీతలో. కనుక అటువంటి స్థితిని మనకు ప్రసాదిస్తుంది అమ్మ యొక్క ఆ త్రినయన ధ్యానం. ఎంత ఆనందంగా ఉందండి, ఇందులో నిలిచిపోతే మనం చాలు. మరి ఇప్పుడు కాలమైంది కదా, ఇప్పుడు దేశాన్ని కూడా దాటాలి కదా మనం. మా అమెరికాలో పిట్స్బర్గ్లోనే ఉందండి, లేదు అంటే వెంకటేశ్వర స్వామి అక్కడ అండి, ఆ దేవుడు చాలా పవర్ఫుల్ అండి అంటారు. అబ్బెబ్బెబ్బెబ్బెబ్బే న్యూయార్క్లో ఇంకో చోటు ఉందండి. అలా కాదండి, మా వీధిలో చివర సూర్యభగవానుడి గుడి ఉంది, అక్కడండి ఏ రోగం పడితే ఆ రోగమే పోతుందండి అంటారు కొంతమంది. అంటే ఇప్పుడు దేవుడు దేనికి కట్టేస్తున్నాం మనం? దేనికి గీత? దేశానికి కట్టేస్తున్నాం, ఒక స్పేస్కి కట్టేస్తున్నాం, ఒక చోటుకి కట్టేస్తున్నాం. బృందావనం అంటే పవిత్ర భావం. ఆ బయటికి వెళ్తే కాదు. ఇక్కడ ఏదైనా ఉంటే పడితే గబగబా తుడుస్తాం, అక్కడ పడితే మనం తుడుస్తున్నావా? ఎందుకు తుడవట్లేదు? భేదం వచ్చింది మనలో, దేశభేదం వచ్చింది, దేశభేదం వచ్చింది. ఇక్కడే కానీ ఓ పిల్లో కుక్కో ఏదైనా చేస్తే మనం ఏమిటి అసహించుకోకుండా గబగబగబా వచ్చి దీన్ని చేస్తాం. అదే మనం ప్రదక్షిణాలు చేస్తుంటే అక్కడ వెళ్తే దాని మీదే ఏ పుణ్యాత్మలో వచ్చో మట్టి తట్టడి మట్టి పోస్తే అది వేరే సంగతి. అది చెప్తున్నాను, ఎందుకు ఈ భావం మనలో వస్తుంది అంటే మనకి దేశ కాలాలకి దేశానికి మనం ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇక్కడ చేసుకునే సేవ గొప్ప సేవ, అక్కడ బయట చేసే సేవ తక్కువ సేవ అనే భావన ఉండడానికి వీల్లేదు అని గురుమూర్తి అనేక సార్లు చెప్పారు, అమ్మ అనేక సార్లు చెప్పారు. నువ్వు అక్కడ దొడ్లు కడుక్కునే దాన్ని నేనని చెప్పారు అమ్మ కదా. మాకు ఇక్కడ జనరల్ దొడ్లు ఉండేవండి, కామన్ బాత్రూమ్స్ బాబో అసలు వెళ్ళావంటే భయం వేసిపోయేది అక్కడికి. అలాంటివి కడిగేవాళ్ళు. మరి రామకృష్ణ పరమహంస అంతటి వారు వారి జుట్టుతోటి తుడిచేవారండి. అంటే ఇంకా ఎంత హేయోపాధేయాల్ని వర్జించారో ఆయన ఒక్కసారి ఊహించుకుందాం. అటువంటి దేశాన్ని మనం వదలాలి అంటే అమ్మని ఇక్కడ కీర్తిస్తున్నారు, విశాల కళ్యాణి స్ఫుట రుచిర అయోధ్యకు వలయై కృపాధారా ధారా కిమపి మధురా భోగవతిక అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్య విజయతే. వీరు మహాకవులని నిరూపించుకోవడానికి అన్నట్టుగా ఆయనకి ఏ నిరూపణ ఏమక్కర్లేదు అనుకోండి, ఆయన యొక్క మహాకవిత్వం ఇక్కడ చాటుతోందా అన్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఇక్కడ ఒక 8 నగరాల పేర్లు చెప్పారండి. విశాల, విశాల దేశం ఉంది కదా, కళ్యాణి, కళ్యాణి అనే దేశం ఉంది కదా, అయోధ్య ఉంది కదా, ధారానగరం ఉంది కదా, ధారానగరం భోజరాజుదండి, మధుర భోగవతి అవంతి విజయ. విజయ అంటే విజయనగరం, మన విజయనగరమేనండి, మన విజయనగరం ఎక్కడ, మన శ్రీకాకుళం దాటాక వచ్చే విజయనగరమే, మన సాయినాన్నగారు ఉండే విజయనగరం దగ్గరదే ఆ విజయనగరమే. గ్రేట్, మన విజయనగరం కూడా అమ్మవారి నామాల్లో ఉందన్నమాట. అంటే నామాలను బట్టి అమ్మకి పేర్లు వచ్చాయా, అమ్మ యొక్క గుణాలు బట్టి నామాలకు పేర్లు వచ్చాయా ఆ ఊళ్ళకి, అది మెయిన్. అమ్మ గుణాలు ఏంటి, విశాల అంటే చమత్కారంగా 8 ఊళ్ళ పేర్లు చెప్పి దేశాల పేర్లు చెప్పారు. కానీ ఇవన్నీ మీ గొప్ప అనుకుంటున్నారేమో, ఇవన్నీ మా అమ్మ గుణాలరా అని చెప్తున్నారండి. మా అమ్మ దృష్టి, ఇప్పుడు అమ్మ కళ్ళనే కదా, అమ్మ కళ్ళు యొక్క గుణాలని చెప్తున్నారు. విశాల విశాలాక్షి, మా అమ్మ కన్నులు ఎంత పెద్దవంటే మా అమ్మ కంటికి కనరాని చోటే లేదు అనేవారు బాబూజీ. మా అమ్మ చెప్పింది నాకు, మా అమ్మ కళ్ళు విషకన్ను కదా, అంత చూస్తుంది మా అమ్మ, చెప్పి నాతో చెప్తూ ఉంటుంది మా అమ్మ, అందుకనే నాకు తెలిసింది, లేకపోతే నాకు తెలియదు అనేవారండి. ఎంత ముద్దుగానో గురుమూర్తి, లేకపోతే ఆయన తెలియదుట పాపం ఆ అమ్మ స్వరూపం ఎవరో. విశాల ఆవిడ విశాలమైనటువంటి నేత్రాలు అంటే ఏంటో విశ్వమంతా ఆవిడ నేత్రమే. నీవు కనరాని చోటే లేదు, నీవు వినలేని పిలుపే లేదు అని మనం పాడుకుంటున్నాం కదా. కనుక అమ్మ యొక్క దృష్టి ఎటువంటిదండి, విశాల కళ్యాణి. కళ్యాణి అంటే కళ్యాణప్రదమైనటువంటిది, అంటే ఏంటి, మనందరికీ ఎప్పుడు శుభం చేకూర్చేటటువంటిది. స్ఫుట రుచిర అయోధ్య, అయోధ్య అయోధ్య అంటే ఎవరి చేత జయింపబడనిది, ఎవరికి అసలు దగ్గరికి కూడా వెళ్ళడానికి వీలు లేనటువంటిది, ఎవరు ఆవిడతో పోల్చలేనటువంటిది, అటువంటి అయోధ్య. అయోధ్య అయోధ్య అంటే ఎవ్వరికి ఆవిడికి సాటి రారు, ఎవ్వరికి సాటి రారు, ఎన్నెన్నో తెలిపినారు, ఎవ్వరికి సాటిరారు, మరచినను మరపురారు, మహానుభావులేను. ఇలా పాడుకుంటుంటే మా లాల్మావయ్య గారు ఏమన్నవారంటే, పరాశర ప్రసాద్ వారు, మరచినను మరపురారు కాదమ్మా, అక్కడ మరుద్దామన్నా మరవని ఇవ్వరు ఆయన, మనం మర్చిపోదామన్నా ఆయన మరవనివ్వడు అనేవారు ఆయన. అలాగా అమ్మా నువ్వు అయోధ్య అంటే అదనమాట, దేనికి కూడా ఆవిడ దగ్గరికి కూడా వెళ్ళలేవు, అటువంటి అయోధ్య అన్నమాట. మరి ఇంకా ఎవరండి, కృపాధార ధారా, ధారానగరం. ధారానగరం అంటే భోగ ఎవరైనా భోజరాజు నగరం. అంతేకాకుండా మనం చిన్నప్పుడు చందమామ కథల్లో చదువుకుంటూ ఉంటాం, చదువుకున్నప్పుడు కూడా భోజరాజు నగరం అని చెప్పి చెప్తారనమాట. ఏది భోగవతి, ఆ ధారానగరం. ఆ ధారానగరం ఏమిటంటే, ఆ ధార ఏంటంటే అమ్మాని యొక్క కృపాధారే ధార, నీ యొక్క కృపారసం ప్రవాహం వచ్చేస్తుంది చూసావా, అదే ధారానగరం అన్నాడండి. కిమపి మధురా, మధురా అంటే తిన్న కొద్దీ ఇంకా తినాలనిపించేటటువంటి ఆనందాన్ని చేకూర్చేటటువంటి తీయని, అది ఏమి చిత్రమో, ఎంత జుర్రినా తీరదేమిరా కృష్ణ, అది మధురం అంటే. కొంతమంది అంటుంటారండి, బాబాయ్ అలా అంటే మా లక్ష్మకి ఏమనేది తెలుసా, వీళ్ళు పూర్వజన్మలో ఎవరికి పెట్టకుండా ఉండుంటారు, అందుకనే వాళ్ళకి ఈ జన్మలో స్వీట్ అంటే ఇష్టం లేదనేది. ఎవరు, మా లక్ష్మక్క, అదిగో అక్కడ అక్కడ ఉంది అక్కడ ఆవిడ, కనుక మన లక్ష్మక్క. అదే అంటే ఏంటి, ఆ తీయదనం అనేటటువంటి అంద మధురం, అది ఏకంగా మధురాష్టకమే రచించేశారు కదా, మది అధరం మధురం, వదనం మధురం, చలితం మధురం, గాయం మధురం, ఇంకేదో మధురం, అన్ని మధురం, ఒక్కటననేలా మధురాధిపతే అఖిలం మధురం. ఆ మధురాధిపతి ఎవరు, ఇదిగో ఈ మధురే, ఈ మధురిమే. ఎవరు ఈ మధురిమా, మధురిమ అని పేర్లు పెట్టుకుంటున్నారు కదండి, అమ్మ. కనుక ఆ అమ్మ మధురా, భోగవతిక, భోగాలను ప్రసాదిస్తుంది. భోగం అంటే ఏంటి, మనకి సర్వ సౌఖ్యాల్ని ప్రసాదించేటటువంటి సర్వశ్రేష్టమైనటువంటి ఆ భోగాలని ప్రసాదించేటటువంటి భోగవతి అమ్మ. అవంతి, అవ అనే ధాతువుకి రక్షణ అనే అర్థం. అవంతి అంటే రక్షించేది, అమ్మే అవంతి. చూడండి అవంతి దృష్టి, అదే అమ్మా నీ దృష్టి అంటే ఏమిటి, విశాల, కళ్యాణి, అయోధ్య, ధార, మథుర, భోగవతి, అవంతి, ఇంకా బహునగర విస్తార విజయ. అమ్మా నీ చూపుని, నీ చూపు జయించలేనటువంటిది ఏదీ లేదమ్మా, అన్నిటినీ జయించుస్తుంది అన్నారండి. కనుక అమ్మ ఇప్పుడు ఎవరు, విజయనగరం, విజయి. ధ్రువం తత్తన్నామ, ఇది ధ్రువం, ఇది సత్యం, సత్యం సత్యం పరమమృతం మనం చెప్పుకుంటున్నాం. కనుక తత్తత్ నామ, ఒక్కొక్క నీ యొక్క నామాలు ఉన్నాయి చూసావా, వ్యవహరణ యోగ్య విజయతే, వ్యవహారంలో వ్యవహరించడానికి తగినవై ఉన్నాయి. అంటే ఆ నగరాల పేర్లు అమ్మకి తగిన ఉండడం కాదు, అమ్మ యొక్క గుణాలకి తగినట్టుగా ఆ నగరాలు ఉన్నాయి అని మనకి చెప్పారు. రెండు కళ్ళ శ్లోకాలు అయ్యేసరికే మనకి ఇంత టైం పట్టింది, మరేం పర్వాలేదు, మధ్యలో వచ్చే చాలా శ్లోకాలని మనం అలా 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 దాటుకుంటూ వెళ్ళిపోవచ్చుట, అందుకని అక్కడ మనం మేకప్ చేసేద్దాం వందకి. ఎందుకంటే అవి మనకి పెద్ద సాధకులైనటువంటి వాళ్ళకి అర్థం కావు. అలాంటివన్నీ మనం కొంచెం కప్పగంతులు వేసేయచ్చుట అని మహాత్ములు చెప్పారు నాతోటి. అందుకని అది విని మీకు కూడా చెప్తాను. సరే, హరి ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.